ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమం పాలిహౌస్ పై అవగాహన. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు, వర్షాలు లేక ఎండిన పంటలు, కానీ ఇప్పుడు ఎండిన పంటలు నీట మునుగుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నాణ్యమైన అధిక దిగుబడి పొందాలంటే పాలిహౌస్ నిర్మాణమే పరిష్కారం అంటున్నారు నిపుణులు. 4-5 ఎకరాల్లో వచ్చే దిగుబడి 1 ఎకరంలో వస్తుందంటే దాన్ని రైతులకు బంపర్ ఆఫర్ గా చెప్పవచ్చు. గాలి, వెలుతురుని నియంత్రించే ఈ రక్షిత సాగుతో పండించే పంటలకు ఆదరణ పెరుగుతుంది. దిగుబడి రాబడి బాగానే ఉన్నది కానీ పెద్ద రైతులకు మాత్రమే పాలిహౌజ్లు వరం అనే భావన ఉంది. లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం చేపట్టడం సన్నకారు రైతులకు సాధ్యం కాదనే విమర్శలు ఉన్నాయి. అలాగే పాలిహౌజ్ నిర్మాణం తీరు, ఖర్చు, పండించే పంటలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ, బీమా సౌకర్యం తదితర అంశాలపై రైతులకు అనేక సందేహాలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేస్తుంది మన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమం.
ఏందో ఏమో, ఈ వర్షాలు మా పీకల దాకా వచ్చినాయి, మా పంటను ఆగం చేస్తున్నాయి.
అబ్బాబ్బాబ్బా, ఈ వర్షాలు ఒక్క పూటకైనా ఆగట్లే. ఓ లక్ష్మక్క, ఎట్లున్నావు? అంతా బాగేనా? ఏంది, నీలో నువ్వే మాట్లాడుతున్నావు?
ఏం చెప్పాలక్క, ఏడదీసిన గొయ్యి అన్నే ఉన్నట్లు మన బ్రతుకులు గిట్లనే ఉన్నాయి.
అయ్యో ఏందక్క గట్లంటున్నావు?
అనడమేముందక్క, జరిగేది అదే కదా, మనకు కాలమే కలిసి రావట్లేదు.
ఏం చేద్దామక్క, మన బ్రతుకులే అంత.
ఏందో అక్క, పోయిన ఏడాదేమో ఎండలు బాగా కొట్టి పండలేదు, అదేందో ఈసారి వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలుస్తలేదక్క.
గదే అక్క, నా పరిస్థితి కూడా గంతే. కానీ అలాంటి పరిస్థితి రాకుండా రక్షిత సాగు చెయ్యొచ్చక్క.
ఏందక్క, అదెట్లా సాధ్యం?
అయ్యో గట్లంటావు ఏందక్క, అక్కడ పాలిహౌజ్ లో పంటలు పండిస్తున్నారంట, నీకు తెలియదా?
ఏంది పిల్లలౌజా, గదేంది? నాకేమో అంటున్నావు, ఏమేమో అంటున్నావు, అర్థమే కావట్లే.
పిల్లలౌజ్ కాదే అక్క, పాలిహౌజ్ అంటే మనకి ఇల్లు ఎట్లానో చెట్లకు గది గట్లేనంట.
గట్లనాయక్క, ఏ పంటనైనా పండియొచ్చానే?
అవునే అక్క, ఏదైనా పండియొచ్చంట. అందులో పండించే పంటలకు నాణ్యత మరియు అధిక దిగుబడి వస్తుందంట.
అవ్వక్క, మరి నువ్వేమో ఇల్లు అంటున్నావు, మన ఇల్లులు కట్టుకోవడానికే పైసలు లేవు, మరి పైసలైతే ఏమో మన స్థాయి ఎక్కడ, గలాంటి కుదరవేమో అక్క.
గదేం లేదక్క, నాకు తెలిసిన ఒక రైతు గత 5 సంవత్సరాల నుండి పాలిహౌజ్ పంటలు పండిస్తూ అధిక దిగుబడితో ఆనందంగా ఉంటున్నారు.
అవునా, సరే జల్ది పోదామా మరి వాళ్ళ దగ్గరకు.
సరే పాక్క, గట్ల పోయేద్దాం మరి.
సరే సరే పోదాం పా మరి.
ఓ సునీతక్క, ఎట్లున్నావు?
హా, బాగానే ఉన్నా. ఏంటి విశేషాలు, గిట్లొచ్చిర్రు?
మా పరిస్థితి ఏం బాగాలేదక్క, పంటలు సరిగ్గా పండనే పండట్లేదు. మీరు పాలిహౌజ్ లో పంటలు పండిస్తున్నారంట కదా, ఒకసారి సాగు ఎలా చేస్తారో తెలుసుకుందామని వచ్చినాం.
కాదక్క, అసలు పాలిహౌజ్ కి మామూలు సాగుకి తేడా ఏంటి?
చాలా తేడా ఉంటదక్క. మామూలు సాగులో అయితే ఎండ ఎక్కువ, చలి, వర్షాలు ఇవన్నీ ఉంటాయి కదా, అదే పాలిహౌజ్ లలో అయితే వీటన్నింటిని పంటకు అనుకూలంగా మార్చుకోవచ్చు.
గది తెలుసుకుందామనే వచ్చినాం అక్క, దీనిలో ఎలాంటి పంటలైనా పండించొచ్చా?
దీని సీజన్లో రకరకాల కూరగాయలు పూల మొక్కలు పండించవచ్చు. మనకు ఎక్కువ కావాల్సిన అందుబాటులో ఉన్న కూరగాయలను పూల మొక్కలను పెట్టుకోవచ్చు.
ఓ గట్లన అక్క, మరి దీంట్లో పంటలు ఏ కాలంలో అయినా పండియచ్చా?
ఆ పండియొచ్చక్క. మామూలు సాగులు అయితే కేవలం ఏ కాలంలో పంటలు ఆ కాలంలోనే పండియాలి, కానీ పాలిహౌస్ లలో ఏడాది మొత్తం పండియొచ్చు.
గట్ల కాదక్క, మరి క్యాబేజీ అయితే చలికాలంలోనే పండిస్తారు, మరి పాలిహౌస్ లో ఎప్పుడైనా పండియొచ్చా? మరి
అవునక్క, పండియొచ్చు. పాలిహౌస్ లలో వాతావరణాన్ని మనకు అనుకూలంగా మనం నియంత్రించుకోవచ్చు, అందుకే ఎప్పుడైనా ఏ పంటలైనా పండేయొచ్చు. అదే దీనికున్న ప్రత్యేకత.
మరేమో అక్క, మామూలు సాగుతో పోలిస్తే పాలిహౌస్ సాగుకు ఎంత రాబడి వస్తుంది?
దీంట్లో మామూలు సాగు కన్నా 75% ఎక్కువ దిగుబడి వస్తుందక్క.
మరి ఒక్కసారి నిర్మించిన పాలిహౌస్ నుంచి మనం ఎన్నిసార్లు సాగు చేసుకోవచ్చు, దిగుబడి తీసుకోవచ్చు?
పూలైతేనేమో జర్బరా ఎక్కువ పండిస్తారు. వీటి పంట సామర్థ్యం 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటది. కూరగాయలైతే 6 నెలల నుంచి సంవత్సరం వరకు పండించవచ్చు. ఇక్కడ మామూలు సాగుతో పోలిస్తే పంట సామర్థ్యం కూడా ఎక్కువ ఉంటది.
ఓ గట్లనే. మరి పాలిహౌస్ ఒక్కసారి నిర్మిస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దీన్ని ఎక్కడైనా కట్టచ్చా అక్క?
అంటే అది ఒక్కసారి కడితే 20 సంవత్సరాల వరకు ఉంటది. అదే విధంగా మన దగ్గరి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నిర్మించుకోవాలి. నిర్మించుకునేటప్పుడు చెట్ల నుంచి 30.5 మీటర్ల దూరంగా ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంగా వచ్చే గాలిని తట్టుకునేలా నిర్మించుకోవాలి.
ఒక మరి మనం బయట మామూలు సాగులో అయితే నీళ్లు పెడదామంటే వర్షాలు పడతాయి, లేకపోతే మనం నీళ్లు పెడతాం. మరి పాలిహౌస్ లో పంటకు నీటిని ఎలా అందించాలక్క?
సాగునీటిని అందించడానికి బిందు సేద్యం, ఓవర్ హెడ్ స్ప్రింక్లర్లు లాంటి వివిధ పద్ధతులున్నాయి. వీటిని సరైన విధంగా అమర్చుకుని పంటకు అనుగుణంగా నియంత్రించుకుంటూ సాగు చేయాలి.
మరి గక్కడ గంట సదనం ఉంటుంది కదక్క, మరి అలాంటి వాడతారు?
అంతర కృషి యంత్రాలను వాడతారక్క.
అంతర్ కృషి యంత్రాలు అంటే ఏంటక్క?
కలుపు మొక్కలను తీయడానికి కోనో వీడర్, స్టార్ వీడర్ లాంటి వివిధ పనిముట్లుంటాయక్క. ఇవి చిన్నగా ఉండడంతో మనమే సొంతగా నడిపిస్తూ కలుపు మొక్కలను తీసేయచ్చు.
ఓ గట్లనాని. మరి పురుగులు కీటకాలలో ఎలాంటి సమస్యలైనా వస్తాయా అక్క?
మామూలు సాగుతో పోలిస్తే ఇక్కడ వీటి బెడద తక్కువగా ఉంటది. ఒకవేళ ఉన్నా వాటిని మనం తొందరగానే నియంత్రించవచ్చు. ఇంకా తక్కువ రసాయనాలతో కీటక నాశనులతో పండించడం వల్ల మంచి ఆరోగ్యకరమైన ఆహారం కూడా లభిస్తుంది, బాగా లాభం కూడా వస్తుందక్క.
అవునక్క, మామూలు సాగులో అయితే ఎండలు వానలు ఉంటాయి, మరి పాలిహౌస్ లో పంటకు రక్షణ కల్పిస్తుంది కదా. అయితే పాలిహౌస్ లో పంటకు పండాలంటే ఎంత ఉష్ణోగ్రత కావాలి ఉంటుంది దానికి?
ఇక్కడ దాదాపు 2 నుంచి 6 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి.
అవునా అక్క. మరి పాలిహౌస్ పైభాగాన్ని కప్పడానికి ఎలాంటి రకమైన కవర్ ఎక్కువగా వాడతారు?
ఎక్కువగా అయితేనే పాలిథిన్ వాడతారక్క, కానీ దాన్ని 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత మారుస్తూ ఉండాలి.
ఓ, ఈ మధ్య కూలీల సమస్య బాగా వస్తుంది కదక్క, దీనికి కూడా ఎక్కువ కూలీలు కావాలా?
గదేం లేదక్క, మనం కలుపు మొక్కలను తీయడానికి నీరు పెట్టడానికి యంత్రాలను వాడుతున్నాం కదా, వీటిని మనమే నడిపించుకోవచ్చు కాబట్టి అంతగా అవసరమేం ఉండదు. 1 ఇద్దరో 3 సరిపోతారు.
కాదే అక్క, ఈ పాలిహౌస్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కదా, మరి చిన్న రైతులు అంత పెట్టుబడి పెట్టడం కష్టం. మరి ఇలాంటి సమస్యను ఎలా అధిగమించవచ్చు?
అవును, దీని పెట్టుబడి ఎక్కువనే అవుతది, కానీ దానికి అనుగుణంగా దిగుబడి కూడా వస్తుంది కదా. అంతేకాకుండా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది. మొదట్లో అయితే 25% వరకు ఇచ్చేవారు, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం 75% వరకు ఇస్తుంది.
అక్క, మనం మామూలు సాగులో అయితే ఏ పంట లేనప్పుడు అయ్యకునే ఉంటాం, ఏం పని లేదని ఖాళీగానే ఉంటాం. మరి ఏ పంట లేనప్పుడు పాలిహౌస్ ఖాళీగా ఉంటుంది కదా, అన్ని పైసలు పెట్టి కట్టి నష్టపోయే వాళ్ళం కదా.
గదేం లేదక్క, పాలిహౌస్ లో ఎక్కువ వేడి ఉండడం వల్ల పంట లేనప్పుడు మిరపకాయలు లాంటివి ఎండబెట్టుకోవచ్చక్క.
ఒక పంటకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సబ్సిడీ వస్తుందక్క?
దాదాపు 40 లక్షల దాకా ఖర్చు అవుతుంది, దానికి సబ్సిడీగా ప్రభుత్వం 32 లక్షల దాకా ఇస్తుంది.
మరి పనిముట్లకు కూడా సబ్సిడీ ఇస్తారా అక్క మన ప్రభుత్వం?
ఆ ఇస్తారక్క.
ఓ గట్లనే. మరి ఇంకేమైనా లాభాలున్నాయా అక్క?
మస్తు లాభాలుంటాయక్క. ముఖ్యంగా ఏడాది పొడుగునా పండించవచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితిలోనైనా పండియొచ్చు. సాగునీటి సమస్యలను అధిగమించవచ్చు. నీటిని పంట సామర్థ్యానికి తగినట్టుగా అందించవచ్చు. ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది.
మాకు ఇన్ని చెప్పి పాలీహౌస్ గురించి మొత్తం చెప్పినందుకు, మా సమస్యను పరిష్కరించినందుకు మీకెప్పుడు రుణపడి ఉంటామక్క. మేము కూడా ఈ విధంగా పంటలు పండించడానికి ప్రయత్నిస్తామక్క.
సరే వెళ్లి రండక్క, మీకు ఏ సమస్య వచ్చినా నన్ను అడగండి.
మన తెలంగాణ ప్రభుత్వం కూరగాయలు మరియు పూల సాగుకు 75% సబ్సిడీ ఇస్తుంది. అందులో 95% ఎస్సీ ఎస్టీ రైతులకు ఇస్తుంది. కాబట్టి చిన్న పెద్ద రైతులు అనే తేడా లేకుండా ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే విధంగా అనుకూల పరిస్థితుల్లో తక్కువ రసాయనాలతో పండించడం వల్ల ప్రజలు వీటిని కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. అదే విధంగా నిరుద్యోగులు ఖాళీగా ఉండకుండా ఈ పాలీహౌస్ ను నిర్మించుకుని రైతులకు ఆదర్శంగా నిలబడాలి. వారికి పాలీహౌస్లపై అవగాహన కల్పించాలి. వ్యవసాయ రంగం అంతరించిపోతున్న ఈ రోజుల్లో రక్షిత సాగుపై రైతులకు అవగాహన కల్పించడం వల్ల మన దేశాభివృద్ధిని కూడా పెంచవచ్చు. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. ఇలాంటి రక్షిత సాగును చేపట్టి పాలీహౌస్లలో పంటలు పండిస్తూ అధిక దిగుబడిని పొందండి.
బురద నుండి బువ్వా తీసేటి రైతన్న, బురద నుండి బువ్వా తీసేటి రైతన్న, నువ్వు చల్లంగుండాలో ఎన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న, నువ్వు చల్లంగుండాలో ఎన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న.
పాలీహౌస్ ను నిర్మించన్న దిగుబడినే పొందన్న, పాలీహౌస్ ను నిర్మించన్న దిగుబడినే పొందన్న, కష్టాలుండవో ఎన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న,
కష్టాలుండవో ఎన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న.
వర్షాలెంత పడినా ఎండాలెట్లా ఉన్నా, వర్షాలెంత పడినా ఎండాలెట్లా ఉన్నా, రక్షిత సాగును చేయన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న,
రక్షిత సాగును చేయన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న.
చిన్న రైతువు అని నువ్వు బాధపడకన్నా, చిన్న రైతువు అని నువ్వు బాధపడకన్నా, చిన్న ఇల్లు కట్టన్న మారైతన్న, లాభాన్నే ఎక్కువ పొందన్న మారైతన్న,
చిన్న ఇల్లును కట్టన్న మారైతన్న, లాభాలే ఎక్కువ పొందన్న మారైతన్న.
బురద నుండి బువ్వా తీసేటి రైతన్న, బురద నుండి బువ్వా తీసేటి రైతన్న, నువ్వు చల్లంగుండాలో ఎన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న,
నువ్వు చల్లంగుండాలో ఎన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న,
మా అన్నదాతవు నీవన్న మారైతన్న, మా అన్నదాతవు నీవన్న మారైతన్న.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో భౌగోళిక వెచ్చదనం గురించి తెలుసుకుందాం. ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య భౌగోళిక వెచ్చదనం, అనగా గ్లోబల్ వార్మింగ్. భౌగోళిక వెచ్చదనం అంటే భూమి వేడెక్కిపోవటం. భూమి వేడెక్కడం వల్ల ప్రకృతి సమతుల్యం దెబ్బతినడంతో పాటు సకాలంలో వానలు పడకపోవటం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాలలో మంచు మొత్తం కరిగి సముద్రంలో కలిసినప్పుడు సముద్రపు నీటిలో ఉన్న లవణత తగ్గిపోతుంది. ఫలితంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దానివల్ల సముద్రం కూడా వేడెక్కుతుంది. ఫలితంగా కార్బన్ని దాచుకునే శక్తిని కోల్పోయి వెచ్చదనం ఇంకా పెరుగుతుంది. సముద్రం నుండి విడుదలయ్యే
ప్రాణవాయువు తగ్గిపోవటం వల్ల సముద్రంలో ఉన్న జీవరాశి నశించిపోతుంది. భూమి సూర్యరశ్మి నుండి శక్తిని గ్రహించుకుంటుంది. దీనిలో కొంత శక్తిని భూ ఉపరితలం గ్రహించుకుని వేడెక్కుతుంది. అందుకే మనం నడిచేటప్పుడు నేల వేడిగా ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ వికిరణం అంటే వేడి ఒక చోటు నుండి వేరొక చోటుకు ప్రయాణం చేయటం ద్వారా వేడెక్కిన భూమి తిరిగి చల్లబడుతుంది. అలా ప్రయాణిస్తున్న వేడి అంతరిక్షంలోకి చేరక ముందే కొంత వేడిని వృక్షాల నుండి వెలువడిన వాయువులు గ్రహించి వాతావరణాన్ని వేడెక్కించేస్తాయి. ఈ విధంగా భూమి వేడెక్కుతుంది. ఇది కూడా భౌగోళిక వెచ్చదనమే. మితిమీరిన స్థాయిలో ఇంధనాన్ని వాడటం వల్ల నత్రజని ఆక్సైడ్లు వాతావరణంలో పేరుకుపోతాయి. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులు నీటి ఆవిరితో కలిసి 1% కన్నా తక్కువగా వాతావరణంలో ఇమిడి ఉంటాయి. ఇవే హరిత గృహ వాయువులు. ఈ వాయువులు కప్పులా ఏర్పడి భూమి వెలుపలి నుండి వచ్చిన కొంత శక్తిని శోషణం చేసి ఉష్ణోగ్రత స్థాయిని సమతుల్యం చేస్తాయి. అందుకే దీనిని హరిత వాయువుల ఫలితం అంటారు. భూమిపై హరిత గృహ వాయువుల యొక్క పరిమాణం పెరిగిపోతున్నది. ఈ కారణంగా క్రమేపీ భూమిపై ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. శిలాజ ఇంధనాలను మండించడం, అడవుల నిర్మూలన, కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవ్వడం మొదలైన వాటి వలన హరిత గృహ ప్రభావానికి కారణమవుతున్నాయి. ఇది జీవకోటికి చాలా హాని చేస్తుంది. భూమి చుట్టూ అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తున్న ఓజోన్ పొర హరిత గృహ వాయువుల వల్ల తరిగిపోతుంది. ఓజోన్ పొర. వాతావరణ శాస్త్ర అధ్యయనం ప్రకారం భూ వాతావరణాన్ని 5 ప్రధాన పొరలుగా విభజిస్తారు. నేల నుంచి సుమారు 20 కిలోమీటర్ల వరకు విస్తరించిన పొరను ట్రోపోస్పియర్ అంటారు. ట్రోపోస్పియర్ పైభాగాన సుమారు 30 కిలోమీటర్ల మందాన, అంటే నేల నుంచి సుమారు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న పొరను స్ట్రాటోస్పియర్ అంటారు. మనం మాట్లాడుకుంటున్న ఓజోన్ పొర ఉండేది ఇక్కడే. ఆ తర్వాత 35 కిలోమీటర్ల మందాన, అంటే భూమి నుంచి సుమారు 85 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న వాతావరణ పొరను మీసోస్పియర్ అంటారు. మీసోస్పియర్ కు పైభాగాన సుమారు 600 కిలోమీటర్ల మందాన, అంటే నేల నుంచి సుమారు 700 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న పొరను థర్మోస్పియర్ అంటారు. ఆ పైభాగాన దాదాపు 10,000 కిలోమీటర్ల వరకు విస్తరించిన వాతావరణ భాగాన్ని ఎక్సోస్పియర్ అంటారు. ఇక ఆ పైభాగాన ఉన్నదంతా అంతరిక్షం. స్ట్రాటోస్పియర్ పొరలో గాలిలోని ఆక్సిజన్ అణువులు ఓజోన్ అణువులుగా మారుతుంటాయి. అయితే ఆక్సిజన్ అణువులు ఓజోన్ అణువులుగా మారాలంటే అతినీల లోహిత కిరణాలు కావాలి. సూర్యకాంతిలో దృశ్య కాంతితో పాటు ఎంతో తీవ్రతతో అతినీల లోహిత కాంతి, పరారుణ కాంతి కూడా కలిసి ఉంటాయి. అయితే అందులో అతినీల లోహిత కాంతి బాగా శక్తివంతమైంది, కాబట్టి జీవజాతులకు ప్రమాదకరమైంది కూడా. అలాంటి ప్రమాదకర అతినీల లోహిత కాంతిని ఆక్సిజన్ అణువులు శోషించుకోవడం ద్వారా ఓజోన్ అణువులుగా మారతాయి. అంటే ఓజోన్ ఏర్పడడం వల్ల అతినీల లోహిత కాంతి భూమి వైపు చేరేమవుతాడు, గణనీయంగా తగ్గిపోతుంది. అదే సమయంలో ఓజోన్ కూడా తిరిగి ఆక్సిజన్ గా వియోగం చెందుతుంది. అందుకోసం కూడా తన ఉద్దీపన కొరకై అతినీల లోహిత కాంతి అవసరం. అంటే ఓజోన్ తయారీలో లాగానే దాని విఘటనంలో కూడా అతినీల లోహిత కాంతి ఖర్చవుతుంది. అంటే సూర్యుని కాంతిలోని ప్రమాదకర అతినీల లోహిత కాంతిని ఓజోన్ తన ఉత్పత్తి ప్రక్రియలోను, తన విఘటన ప్రక్రియలోను ఉపయోగించుకుంటుందన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ఓజోన్ ఉనికి భూమి మీదున్న జీవజాతులకు డాలు లేదా కవచంగా ఉపయోగపడుతుంది. అయితే ఓజోన్ తయారీ కన్నా నికర విఘటన వేగం తక్కువ ఉండటం వల్ల ఎప్పుడు కొంత ఓజోన్ స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. అంటే అధిక మోతాదులో అతినీల లోహిత కాంతి సూర్యుని నుంచి వచ్చిన బఫర్ లాగా అది అదనపు సహాయం చేస్తుందన్నమాట. అటువంటి ఓజోన్ పొరను గతిక ఓజోన్ పొర అంటారు. దీన్ని మనం డాబా మీదున్న నీళ్ల ట్యాంకు ద్వారా పోల్చుకుందాం. ఉదాహరణకు నీళ్ల ట్యాంకు లోకి కొంచెం బావి నుంచి నీటిని పంపి చూసుకుందాం. ట్యాంకు నిండక ముందే బాత్రూముల్లోనూ వంటగదుల్లోనూ నీళ్లను వాడటం ప్రారంభించాం అనుకుందాం. నీళ్లను వాడే వేగం, నీళ్లను పైకి పంపే వేగం ఒక్కటే అయితే ట్యాంకు లో నీటి మట్టం మారకుండా ఉంటుంది. కానీ అవి స్థిరంగా ఉన్న నీళ్లు కాదు, గదిలో ఉన్న నీళ్లు. అంటే నీళ్లు వస్తున్నాయి, వచ్చినవి వెళ్తున్నాయి, కొన్ని నిలిచే ఉంటున్నాయి. ఈ విధంగా పాత ఓజోన్ పోతుంటే కొత్త ఓజోన్ ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు కొంత ఓజోన్ ఉంటుంది, దీన్నే మనం ఓజోన్ పొర అంటాము. ఈ ఓజోన్ పొర తనకున్న సహజ మందాన్ని ఏదైనా కారణం వల్ల పోగొట్టుకున్నా లేదా పూర్తిగా వినాశనం చెందినా ఓజోన్ పొరకు చిల్లు పడింది అంటాము. అంతేగాని ఓజోన్ పొరకు చిల్లు పడటం అంటే బట్టల్ని ఎలుకలు కొట్టడం ద్వారా చిల్లు పడ్డట్టుగాను, రేకులలో మేకులు దించితే ఏర్పడే చిల్లుగాను ఊహించుకోకూడదు. ఓజోన్ తరిగిపోయే క్రమంలో ఏర్పడేది ఆక్సిజన్ అణువులు, ఆక్సిజన్ నవజాత పరమాణువులు. ఇవి తిరిగి ఓజోన్ గా మారగలవు. అయితే ఓజోన్ విఘటనం ఈ విధంగా కూడా ఇతర మార్గాల్లో ధ్వంసం అయితే ఆక్సిజన్ అణువులు ఆక్సిజన్ పరమాణువులుగా ఏర్పడవు. అంటే వరి పంట వేశాం గాని గింజలు రాలేదనుకోండి, అప్పుడు తర్వాత పంటకు ధాన్యం ఉండదు కదా. అలాగే ఓజోన్ ను ఇతర మార్గాల ద్వారా ఖర్చు చేస్తే తిరిగి అది ఓజోన్ గా మారే దారుల్ని మూసినట్టే. ఈ ఇతర మార్గాలే ఇప్పుడు మనల్ని ప్రపంచ వాతావరణ శ్రేయోభిలాషుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మనం మితిమీరిన స్థాయిలో ఇంధనాన్ని వాడటం వల్ల నత్రజని ఆక్సైడ్లు వాతావరణంలో పేరుకుపోతాయి. మితిమీరిన మోతాదులో ఎయిర్ కండిషనర్లు రీఫ్రిజిరేటర్లు వాడితే అందులో ఉపయోగించే ఫ్రియాన్ వంటి ఫ్లోరిన్ సంబంధిత వాయువుల పరిమాణం గాలిలో ఎక్కువ అవుతుంది. టైర్లు రబ్బర్లు ఇతర ఆధునిక ప్లాస్టిక్లు వాడటం వల్ల వాటిని కాల్చినప్పుడు క్లోరిన్ సంబంధిత సేంద్రియ పదార్థాలు వాతావరణంలో పెరుగుతాయి. ఇలా నత్రజని సల్ఫర్ డయాక్సైడ్లు క్లోరోఫ్లోరోకార్బన్లు ఎక్కువైతే వాతావరణంలో మునుపెన్నడూ జరగని విధంగా రసాయనిక చర్యలు జరుగుతాయి. అందులో ప్రధానమైనవి స్వేచ్ఛ ప్రాతిపాదికలు అనబడే రసాయనిక శకలాలు. వీటిలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల చాలా తీవ్రమైన రసాయనిక క్రియాశీలతతో ఉంటాయి. పైగా వీటికి అయస్కాంతత్వం ఉంటుంది. భూమి ధ్రువాల దగ్గర ఎక్కువ అయస్కాంత క్షేత్రం ఉండటం వల్ల కాలం గడిచే కొద్దీ అవి అక్కడికి వెళ్లి తిష్టవేస్తాయి. వీటికి ఓజోన్ తో చర్య జరిపే లక్షణం ఉంది. అంటే కూసే గాడిదలు మేసే గాడిదల్ని చెడగొట్టినట్లు. తన మానాన తాను ఆక్సిజన్ నుంచి ఏర్పడుతూ మళ్లీ ఆక్సిజన్ ను ఇస్తూ ఉన్న ఓజోన్ మీద ఇవి అవాంఛనీయ కాలుష్య పదార్థాలు పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. దీంతో ఇక బయటపడని పరిస్థితి వస్తుంది. అంటే ఓజోన్ పొర పల్చనవుతుంది. ఇక అది నీలలోహిత కాంతి సరాసరి భూమి చేరడం వల్ల విపత్తులు సంభవిస్తాయి. అతి నీలలోహిత కాంతి వల్ల పంటలు దెబ్బతింటాయి, చర్మ వ్యాధులు చర్మ క్యాన్సర్ వస్తుంది, వాతావరణం వేడెక్కుతుంది. ధ్రువ ప్రాంతాలలో ఓజోన్ పొర బాగా పల్చబడటం వల్ల సూర్యకాంతి అంతకు ముందు కన్నా ఎక్కువ మోతాదుల్లో ధ్రువాలను నేలను చేరుతుంది. అక్కడ అందాక తక్కువ సూర్యకాంతి చేరడం వల్ల ఉష్ణోగ్రత తక్కువ ఉండటం వల్ల నీరు గడ్డ కట్టి మంచు మైదానాల్లాగా మంచు పర్వతాల్లాగా కుదురుగా ఒక చోట నీరు ఉండటం వల్ల సముద్ర మట్టాలు సజావుగా ప్రకృతి సిద్ధంగా మనకు తీర ప్రాంత జీవితానికి అనువుగా ఉన్నాయి. కానీ ధ్రువాల దగ్గర ఓజోన్ పొర సన్నగిల్లడం వల్ల సూర్యకాంతి అంతకన్నా ఎక్కువగా మంచు కొండల్ని చేరి వాటిని కరగదీస్తుంది. అంటే అంతవరకు పైవైపున రాశిలాగా కొండల్లాగా ఉన్న గడ్డ నీరు కరిగి కిందికి పడుతుంది. కాబట్టి సముద్రంలో ద్రవపు నీటి ప్రమాణం పెరిగి తీరాలు మునిగిపోతాయి. సముద్ర తీర గ్రామాలు అడవులు జీవజాతులు జల సమాధి అవుతాయి. భౌగోళిక వెచ్చదనానికి కల కారణాలు విద్యుదుత్పత్తి కేంద్రాలలో శిలాజ ఇంధనాలను మండించడం వలన, రవాణా కోసం గ్యాసోలిన్ ను మండించడం వలన, పంట పొలాల నుండి జంతువుల నుండి విడుదలయ్యే మీథేన్ వలన, అడవులను నరికివేయడం వలన, పంట భూములలో రసాయన ఎరువులు వాడకం వలన, ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరగడం వలన. భౌగోళిక వెచ్చదనం యొక్క ప్రభావాలు భూ ఉపరితలం వేడెక్కడం వలన ధ్రువాల్లో ఉన్న మంచు కరుగుతుంది. దాని వల్ల సముద్ర మట్టాలు 6 అడుగుల ఎత్తు వరకు పెరిగి కోస్తా తీరాలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. నదుల్లో సముద్రపు నీరు చేరి ఉప్పు నీటి కయ్యలుగా మారుతాయి. వాతావరణంలో మార్పులు జరిగి అకాల వర్షాలు కురుస్తాయి. ఫలితంగా క్రిమికీటకాలు దోమలు విజృంభిస్తాయి. మలేరియా డయేరియా డెంగ్యూ వ్యాధులు వ్యాపిస్తాయి. కొన్ని దేశాల్లో అనావృష్టి కరువు కాటకాలే కాకుండా నీటి కొరత విపరీతంగా ఉంటుంది. కరువు ప్రభావానికి గురయ్యే ప్రాంతాలు పెరుగుతాయి. మరిన్ని కిల్లర్ తుఫాన్లు పెరుగుతాయి. ఉదాహరణకు ఉద్హుద్, సునామీ తుఫాన్లు. వారి పంట వైఫల్యాలు, ఆహార కొరత ఏర్పడతాయి. జలజాతులు నశించిపోతాయి. పక్షులు మరియు జంతువులు వలసలు పోతాయి. సముద్రంలోని నీరు గోధుమ రంగులోకి మారుతుంది. పర్వతాల ఎత్తు పెరుగుతుంది. భౌగోళిక వెచ్చదనం తగ్గించడానికి ప్రపంచ దేశాల భాగస్వామ్యం. వాతావరణ మార్పులపై కోపెన్హాగన్ లో 2009 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవడానికి నిధులను సేకరించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాల మధ్య రాజకీయ ఒప్పందం కుదిరింది. ఇదే కోపెన్హాగన్ ఒడంబడిక. దీనిని ప్రపంచ దేశాల నేతలు అంగీకరించారు. వాతావరణ మార్పుల దుష్పరిమాణాలను అడ్డుకోవాలంటే భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీలు తగ్గించాలన్న శాస్త్రీయ వాదనను కోపెన్హాగన్ ఒడంబడిక గుర్తించింది. కానీ 2015 సంవత్సరంలో అత్యంత ఉష్ణ సంవత్సరంగా చరిత్రకు ఎక్కింది. 2014 సంవత్సరంలో కంటే 2015 సంవత్సరంలో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది అని వాతావరణ మార్పుల శాఖ తేల్చి చెప్పేసింది. ఇది పారిశ్రామికీకరణల వలన పెరుగుతుంది. రానున్న రోజుల్లో భౌగోళిక విచ్ఛేదనం 4 డిగ్రీల సెల్సియస్ కి పెరిగితే నీట మునగడం ఖాయం. COP21 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది నవంబర్ 30 నుండి డిసెంబర్ 11 వరకు ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్ లో జరిగింది. ఇందులో వాతావరణ మార్పులను చర్చించడానికి దాదాపు 150 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడమే. అమెరికా 2025 నాటికి 26-28% ఉద్గారాలను తగ్గిస్తానని ప్రకటించింది. భారతదేశం 30-35% ఉద్గారాలను తగ్గిస్తానని ప్రకటించింది. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేనుకబుర్లలో భౌగోళిక విచ్ఛేదనం గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ఘనజీవామృతం తయారీకి 8 రోజులు పడుతుంది? ఆప్షన్ ఏ 21 రోజులు, ఆప్షన్ బి 31 రోజులు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ 21 రోజులు. గత వారం రెండో ప్రశ్న, ఘనజీవామృతం ఎకరానికి 8 కేజీలు వేయాలి? ఆప్షన్ ఏ 50 కేజీలు, ఆప్షన్ బి 100 కేజీలు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ బి 100 కేజీలు. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపిన వారు కట్ల సతీష్, సుమలత, భద్రాద్రి కొత్తగూడెం, కట్ల రాజేశం, సరోజిని, రామారావు, లక్ష్మి, రేవంత్, చరితవ్య, యుగరాజు, శివశంభు, భద్రాద్రి కొత్తగూడెం, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం, ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట, శ్రీమతి ఝాన్సీ కర్రీ, హైదరాబాద్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందా. ఈ వారం మొదటి ప్రశ్న, పాలీ హౌస్ ను చెట్ల నుండి ఎంత దూరంలో నిర్మించాలి? ఆప్షన్ ఏ 30.5 మీటర్లు, ఆప్షన్ బి 50 మీటర్లు. ప్రశ్న మరొకసారి, పాలీ హౌస్ ను చెట్ల నుండి ఎంత దూరంలో నిర్మించాలి? ఆప్షన్ ఏ 30.5 మీటర్లు, ఆప్షన్ బి 50 మీటర్లు. ఈ వారం రెండో ప్రశ్న, పాలీహౌస్ పైభాగాన్ని కప్పడానికి ఏమి వాడతారు? ఆప్షన్ ఏ పాలిథిన్ షీట్, ఆప్షన్ బి గ్లాస్ షీట్. ప్రశ్న మరొకసారి, పాలీహౌస్ పైభాగాన్ని కప్పడానికి ఏమి వాడతారు? ఆప్షన్ ఏ పాలిథిన్ షీట్, ఆప్షన్ బి గ్లాస్ షీట్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.